మొండితనం వస్తుంది. ముసలితనం రాగానే మళ్ళీ పసర పట్టుకొచ్చి ఆ శివలింగాన్ని అందులో పెట్టి ఓ డబ్బాలో పెట్టి మంత్రం చదువుతాను. ఆ తర్వాత మళ్ళీ ఆ పసర తాగుతాను. మళ్ళీ మా ముసలితనం అంతా పోయి 30 ఏళ్ల వండి అయిపోతాను. అలా 1000 ఏళ్ళకు ఒకసారి గుటికా ప్రయోగం, ఔషధ ప్రయోగం చేసుకుంటాట. 300,000 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాను నేను. ప్రతి 1000 ఏళ్ళకు ఒకసారి ఈయనకు కూడా ముసలితనం వస్తుంది. బాగా ముడతలు పడిపోయి శరీరం అంతా పాడైపోతుంది. అలా పాడైపోయినప్పుడల్లా మళ్ళీ పసరు తాగేవాడు. తాగే పసరు పెసరు కానీ ఇదిగో నా శరీరం ఎంత యౌవనంలోకి వచ్చేస్తుంది అన్నాడు. ఒకసారి ఇప్పుడు ఈ కథ ఎప్పుడో చెప్తే ఒక కుర్రాడు పరిగెత్తుకొచ్చి, ఏమండా పసరు ఉంటేవరా అండి, మా బామ్మకి ఇస్తానండి అన్నాడు. వాడు బామ్మ మీద భక్తి వాడికి, వాడు ఎంత నాకు నచ్చాడు వెంటనే. గురువుగారు ఆ పసరు ఆ మంత్రం ఉంటే చెప్పరా అంటే, ఒకరి పిచ్చాడా ఆ మంత్రం నాకు తెలిస్తే నేనే ఎప్పుడు తాగేసేవాడిని, మా నాన్నకి మా అమ్మమ్మకి ఇచ్చేవాడిని. తెలిసిన ఆ మంత్రాలు వాడడం, అలా వాడితే అలాగే చాలా కష్టం. ఆ మంత్రం ఎక్కడుందో ఎక్కడుందో ఏమిటో తెలియట్లేదు. కానీ అలాంటి సిద్ధులు ఎంతోమంది ఉన్నారండి బాబు. అందుకే చెప్పాడు ఆయన, వినవయ్య జరయు రుజయును చనకంగా విరచుమమ్ము సిద్ధుల మొగుటన్. జర అంటే ముసలితనం, రుక్ అంటే రోగం. జరయు రుజయును ముసలితనము రోగము మేము సిద్ధులం గనక మా దగ్గరికి రావు, అసలు మమ్మల్ని తాకడానికి భయపడతాయి అన్నాడు ఆయన. అలాంటి అపూర్వమైన మంత్రతంత్ర విద్యలు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. పూర్వకాలంలో ఆయుర్వేదంతో వాటిని అలా చేసేవారు. ఎక్కువ కాలం బతికి ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు భీముడు చచ్చిపోయేదాకా బండలెక్కి కొండలెక్కి నడిచాడంటే ఎంత ఆరోగ్యంగా బతికాడండి. 100 ఏళ్ళు దాటాక అర్జునుడు వెళ్ళి యుద్ధం చేశాడంటే ఒకసారి ఆలోచించండి, ఆఫ్టర్ 100 ఇయర్స్ రాత్రి కళ్ళే కనపడవు. ద్రోణాచార్యుడు 130 ఏళ్ళ వయస్సులో అర్ధరాత్రి యుద్ధం చేశాడు అర్జునుడితోటి ద్రోణపర్వంలో, అవునా? 130వ ఏట అసలు చీకట్లో కళ్ళు కనపడవు, కళ్ళదోడు పెట్టుకుంటే కనపడదు, అప్పుడు గురిగా బాణం కొట్టి శత్రువులు చంపగలిగాడంటే ఎటువంటి దృష్టి అండి వాళ్ళది. కానీ ఔషధ సిద్ధులు తమ మంత్రములతో తంత్రములతో శక్తితో ఎప్పటికప్పుడు శరీరమును నవయువకుడిగా మార్చుకుంటారు. ఇలా ఒకటి కాదు, మార్కండేయుడి కథ కూడా అరణ్య పర్వంలో ఉంది. మార్కండేయుడి దగ్గరికి ఇంద్రజుమ్నుడని ఒక రాజు వచ్చాడు. ఈ కథని పూరిలో చెప్పాలి, ఎందుకంటే పూరి అంటే ఇంద్రజుమ్న మహారాజ చరిత్ర, పూర్వమైన కథ అది వినాల్సిందే. అక్కడ మార్కండేయుడిని ఇంద్రజుమ్నుడని రాజు వచ్చి నాతో రమ్మంటే నేను ఇప్పుడు రాలేనన్నాడు ఆయన. ఎందుకని అంటే నేను ప్రతి 1000 ఏళ్ళకోసారి నా శరీరం ముసలితనం వస్తుంది, నేను చిరంజీవిని. నేను చిరంజీవిని ఎలా అయ్యానో తెలుసా, 1000 ఏళ్ళకోసారి గుళికలు తయారు చేసుకుని ఆ గుళికలు మింగుతట్టాయన, గుటిక అంటారు. ఈ గుటికా ప్రయోగం చేయగానే 3 రోజులు మాత్రం ఆయన ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయట, భగ భగ మంటిపోయి కళ్ళు మండి ఈ చర్మం అంతా ఊడిపోతుంది, లోపల కొత్త చర్మం తయారైపోతుంది పాము కుబుసంలాగా. ఈ చర్మం వల్ల చూస్తూ ఉండగా ఇలా ఊడిపోయి ఈ ముఖం అంతా, ఈ ముసలాడి కాస్త ముడతలతో ఉన్న చర్మం పోయి మళ్ళీ కుర్రాడైపోతాడు. అలా 1000 ఏళ్ళు మళ్ళీ కుర్రాడులో ఉంటాడట. మార్కండేయుడు ఇలాగే ఉంటాడు తెలుసా. మార్కండేయుడు చిరంజీవి అని ఎందుకంటున్నామంటే ఆయనకి ఈశ్వరుడు ఒక గుటిక ఇచ్చాడు. గుటికని 1000 ఏళ్ళకోసారి తయారు చేసుకుని ఆయన ప్రయోగించుకుంటాడు. ఆ ప్రయోగం చేస్తే మాత్రం 3 రోజులు కదలు లేడు పాపం, మండుతుంది కొంచెం. కెమికల్స్ కదా అవి, మూలికలు కదా ఆయుర్వేదం మందు. అందుకని అడవిలో మందు వేసుకుంటే ఒక 3 రోజులు మాత్రం కాస్త విశ్రాంతిగా ఉంటాట, కొంచెం మండుతుందట, కదలట, కళ్ళు కనపడమట. ఆ 3 రోజులు లేక మళ్ళీ కుర్రాడైపోతాడు. పైగా ఇంకో రహస్యం తెలుసా, ఆ గుటికా ప్రయోగం చేసిన వాడు ముళ్ళ మీద నడిస్తే ముళ్ళు గుచ్చుకో. అందుకే మార్కండేయుడు ముళ్ళ బాటలో వెళ్ళిపోతాడు. సూర్యుడికే చూస్తే కళ్ళు మండవు, చీకట్లో కనబడుతుంది, నదుల్లో దూకితే మునిగిపోవట, హాయిగా నేల మీద తేలినట్టు పెడతా అంట. ఎంత గొప్పదండి అది. అగ్నిలో దూకితే ఏమవుదు, మంచి యజ్ఞగుండంలో దిగిపోవచ్చు తెలుసా, అది ఆ గుటిక. అందుకని ఇప్పుడు ఈ సిద్ధుడు ఏమన్నాడు, నాయన నేను అసత్యం ఆడడం లేదు, నా దగ్గర ఒక గొప్ప పసరున్నది, 1000 ఏళ్ళకోసారి ఆ పసరు ఒక పిసరు తాగుతాను, దాంతో నేను 30 ఏళ్ళ యువకుడిని అవుతాను. ఇలా 300,000 సంవత్సరాలుగా ఔషధాన్ని సేవించి నా శరీరమును స్వాధీనం చేసుకున్నాను. ఏమరిపోటున వెనక నుంచి నా నెత్తి మీద ఈ పుర్రి వెనకాతల రాయితో కొడితే తప్ప నాకు చావురాదు, పొరపాటు చెప్పేసాడు వీడికి. ఎవడన్నా దుర్మార్గుడు వెనక నుంచి రాతితో ఈ పుర్రి మీద కొడితేనే నేను పగిలి తెచ్చిపోతాను, లేకపోతే చావను, కాబట్టి అంత తేలిగ్గా చావురాదు. నేను ఎప్పుడు లోకశ్రేయస్సు తప్ప లోకద్రోహం కోరుకోను, అందుకే ఈ ప్రాణులన్నీ సుఖంగా బతుకుతున్నాయి. నేను ఇక్కడ నిరంతరం జపం చేసుకుంటూ ఎవరైనా వస్తే మీ పోటీ వాళ్ళు పురాణం చెబుతూ ఉంటానంటేనే వెంటనే వీడు కాళ్ళు పట్టేసుకుని, మహాత్మా ఇంక ఈ రోజు నుంచి నేను మీ శిష్యుణ్ణి, నేను మీ శిష్యుడి బాబోయ్, నన్ను వదలద్దు, నేను మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను, నన్ను కూడా తరింపచేయండి, పాఠాలు చెప్పండి, మీకు తోచిన పాఠం చెప్పండి, నేను నిరంతరం రామనామస్మరణ చేసేలా చెయ్యండి, ఇదివరకటి పాపపు లక్షణాలు విడిచిపెట్టి పరమ పుణ్యాత్ముడు అయ్యేలాగా దీవించండి బాబోయ్ నేను మీ శిష్యుడిని కాళ్ళు పట్టేసుకున్నాడు. వాడు ఎంతో క్రూరుడు. క్రూరుడైన శిష్యుడిని చేరదీసిన గురువుగారికి ఎప్పుడు ముప్పు వస్తుంది, అది ఆయనకి తెలుసు, ఆయన కర్మయోగం. సరేరా నాయన అని జాలిపడ్డాడు. వాడికి కూడా ఒక గుడిసె ఇచ్చాడు, ఆ ఆశ్రమంలో నువ్వుండు, ఈ రూము నాది, మళ్ళీ గురువుగారి పక్క రూములోనే ఉండాలి, మళ్ళీ దూరంగా పెడితే ప్రమాదం, అందుకని గురువుగారికి పక్కగా ఉన్న ఆశ్రమం విడిగిచ్చి గురువుగారు అందులో ఉండి రోజు నా ఆశ్రమంలో ఉన్నప్పుడు నా నియమములు మాత్రం పాటించాలి, అలా పాటిస్తేనే ఆశ్రమంలో ఉండంటే అలాగేనండి అన్నట. వీడు 10 దాకా లేవడు కానీ గురువుగారి కోసం చచ్చినట్టు 4 లేచేవాడు. గురువుగారు వాడిని రోజు స్నానం చేయించి సంకల్పపూర్వకంగా వాడికి సంధ్యావందనం నేర్పి వాడి దగ్గర కూర్చోబెట్టి సంస్కృతం పాఠం నేర్పాడు. వాడికి ఈ పాఠాలంటే ఇష్టమా? ఆయన అయ్యి ఉండి నరులుక్క అని చెబుతూ ఉంటే ఇవన్నీ నాకెందుకురా బాబు, ఆ ఔషధం మంత్రం చెబుతామని నేను వస్తే. పైగా ఈ గురువుగారు తిన్నగామటికి ఇంకొక క్లూ ఇచ్చారు, నేను ఆ ఔషధం సేవించటం వల్ల ఈ జంతువులు పక్షుల యొక్క భాష నాకు అర్థమవుతుంది, నేను వాటితో వాటి భాషలో మాట్లాడగలను, ఏమనుకుంటే తెలుస్తాయి, అవి నా వశమవుతున్నాయి. సింహాలు, పులులు, ఏనుగులు, ఒంటెలు, గొర్రెలు ఇలాంటి జంతువులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, క్రిమికీటకాలు, చీమలు, దోమలు కూడా నా వశమవుతాయి, ఈ ఔషధానికి ఆ శక్తి ఉంది అన్నట్ట. ఇప్పుడు ఆ ఔషధం నాకు నేర్పితే బాగుండు, ఔషధం తయారు చేసి దానిని నేను తాగితే నేను యువకుండా అవుతా, 1000 ఆయువు పెంచుకున్నట్టు అవుతుంది, ఆరోగ్యం పెంచుకున్నట్టు అవుతుంది, నవయువకుండా అవుతాను, జంతువులు పక్షులు నా వశమవుతాయి, అవి నేర్చుకోవడానికి వీడి దగ్గర చేరితే అది మాత్రం మంత్రం నేర్పడం. రోజు ఈ పాఠాలు చెబుతాడు, ఈ పాఠాలంటే విసిగెత్తే కదా, నేను జోదం దగ్గరికి పోయా, వేదం మర్చిపోయి అనుకుని లోపల తిట్టుకునేవాడు. పైకి మాత్రం అలా అనకుండా, గురువుగారండి మీరు పాఠం చెబుతుంటే ఎంత బాగుందో అయ్యి బాబాయ్, మీ పురాణం మీ పాఠం, ఇదో గొడవ ఎదురుకుండా ఉన్నప్పుడు పొగిడి వెనకాల గడి తిప్పితే చాలా చచ్చిపోతారు, మీ అంత గొప్పవాళ్ళు లేడు అంటారు. ఏదో మీరు మంచివాళ్ళు కాబట్టి వెనకాల తిట్టట్లేదు అనుకుంటున్నాను, నా భ్రమ. ఆయనకి తెలియదు అమాయకుండా అలాగా, అందుకని అంత బాగుందిట్రా పాఠం, అయితే రేపు ఇంకో 2 ఎక్కువ చెబుతాను అన్నట్టు. సత్యాన్రా బాబు అనుకున్నాడు వీడు, వీడు సూత్రం కోసం రాలేదు, వీడు తన గాత్రం కోసం వచ్చాడు. ఈ విధంగా గురువుగారి దగ్గర 7 గొడ్డు చాకరీ చేశాడు వాడు. ఆయన తెల్లవారుజామున లేస్తే తెల్లవారుజామున లేచాడు, ఆయన తింటే తిన్నాడు, ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్నాడు, గ్రహణం నాడు ఆయన ఉపవాసం ఉంటే వీడు ఉపవాసం ఉంటే రహస్యంగా పక్కకి 2 తినొచ్చేవాడు, ఎదురుకుండా కనబడేవాడు కాదు. మళ్ళీ ఈ ఉపవాసం ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, గురువుగారికి ఎక్కడ తెలుస్తుందోనని రహస్యంగా ఆ పక్క వెళ్ళి అక్కడ అటుకులు పులిహారు తిని మళ్ళీ గురువుగారి దగ్గరకు వచ్చి ఇక్కడ మరవరాలు పులిహారు తినేవారు, అక్కడక్కడ 2 తింటారు వీళ్ళు. సరే ఈ విధంగా మొత్తం మీద 7 గడిచింది. ఈ 7లో గురువుగారు నోరు విప్పి పొరపాటు కూడా ఈయనకు ఒక్క మంత్రం నేర్పరా, పోనీ ఔషధ రహస్యానికి సంబంధించిన మంత్రం నేర్పకపోయినా ఏవో చిన్న చెత్తగా నేర్పుతాడేమో, ఆకాశగమనము, జలస్తంభనము, అగ్నిస్తంభనము, లేకపోతే ఆహారం సృష్టించుకునే మంత్రాలు ఉన్నాయట, ఒక మంత్రం చదివి సంచిలో చేయి పెడితే వేడివేడి ఆహారం వచ్చేది, అవేనా నేర్పుతాడేమో అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పి వట్టాయన. ఒరే నాయన నా దగ్గర ఉన్నాయిరా 10 మంత్రములు ఉన్నాయి, ఆ మంత్రములలో ఒక మంత్రం చదివి సంచిలో చేయి పెట్టి ఇలా పైకి తీస్తే పళ్ళం వస్తుంది, ఆ పళ్ళల్లో నువ్వు ఏం కోరుకుంటే ఆ పదార్థం వస్తుంది, పాయసం అంటే పాయసం, పులిహార అంటే పులిహార, దద్దోజనం అంటే దద్దోజనం, కట్టుపొంగలు అంటే కట్టుపొంగలు, ఇవన్నీ వస్తాయిరా, అలాంటి మంత్రం ఒకటి ఉందిరా అని ఒకరోజు చెప్పేవాట. మరో రోజు ఏమనేవాడు, పరకాయ ప్రవేశ విద్యలు ఉన్నాయి నా దగ్గర, ఎవరైనా చచ్చిపోయిన కళేబరం దగ్గరికి వెళ్ళి మంత్రం చదివితే వీడి ఆత్మ అందులో కడుతుంది, దాంతో పని చేయించుకుని మళ్ళీ ఆ శరీరం విడిచి తన శరీరంలోకి రావచ్చు, అది పరకాయ ప్రవేశం, ఒకడు చచ్చిపోతే వాడి శరీరంలో ప్రవేశించవచ్చు, తర్వాత హఠాత్తుగా పొడుగు ఎదగచ్చు, పొట్టి అయిపోవచ్చు, అనిమ గరిమ, సముద్రం యువతలు దేవతలకు దూకే మంత్రం ఉంది, తేలు మంత్రం ఉంది, పాము మంత్రం ఉంది, ఇలా రకరకాల మంత్రాలు ఉన్నాయి, బట్టలకు సంపాదించే మంత్రాలు, ఓ మంత్రం చదివి ఇలా చేతిని ఒంటికి తగిలించుకుంటే వెంటనే శరీరం మీద బట్టలు వచ్చేస్తాయట, పాత బట్టలు కొత్త బట్టలు వచ్చేకపోతాయి, అంతే ముందు పాత బట్టలు కొత్త బట్టలు ఎప్పుడు వస్తే లోపు చచ్చిపోతాం చూడలేక, అందుకని కొత్త దుస్తులు అలా వచ్చేస్తే పాత దుస్తులు వాటి అంతరమే మాయమైపోతాయి, ఇలాంటి ఎన్నో ఉన్నాయనగానే వీడు బుర్ర కోకేసుకుని, గురువుగారు జీవితంలో ఎప్పుడైనా నాకు ఒక మంత్రం నేర్పరా అంటే నువ్వు అర్హుడివని నాకు అనిపించినప్పుడు నీకు పూర్తిగా సద్బుద్ధి వచ్చాక ఆ మంత్రములు నేర్పుతాను, నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, నా దగ్గరకు వచ్చి ఈ మంత్రము నాకు నేర్పమని నీ అంతటా నువ్వు అడగకూడదు, నాకు తోచినప్పుడు నేర్పుతాను, నాకు నచ్చాలి. పదిసార్లు అడిగామనుకో నీకు ఇక్కడి నుంచి ఉద్వాసం చెబుతానన్నట్టు. వీడి అస్తమాటు మంత్రం అడుగుతుంటే అనుమానం వచ్చింది. వీడు మంత్రం కోసం వచ్చిన కంత్రి వీడికి నేర్పితే ప్రమాదం అనే అనుమానం వచ్చే ఆయన, నాకుగా నేను పరవశుడనైతే నీ ప్రవర్తన నచ్చితేనే నీకు మంత్రం ఇస్తాను, లేకపోతే ఇవ్వనన్నాడు. వీడు దాంతో ఒళ్ళు మండిపోయేది, కొత్త కొత్తలు ఆడిపోయేది కడుపు, కానీ ఏం చేసేవాడు కాదు. ఇలా సంవత్సర కాలం మొత్తం మీద గడిచింది. ఒక రోజున తెల్లవారుజామున ఒక మంచి కుర్రాడు, వీడిలాంటి వాడే ఓ 25-20 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఒక కుర్రాడు ఒకడు ఆకలికి దాహానికి తట్టుకోలేక ఏడ్చుకుంటూ అడవిలోకి వచ్చాడు. అతడి పేరు అర్వాచీనుడు, మంచి పండితుడు, గురువుల దగ్గర వ్యాకరణాది విద్యలు చదువుకున్నవాడు. దురదృష్టవశాత్తు గురువుల దగ్గర చదువుకుని గురుదక్షిణిచ్చి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాట. తల్లిదండ్రులు అకాల మరణం చెందారు. వీడి ఇంటికి వెళ్ళిన కొంతకాలానికి ఒకరోజున ఇతడేదో ఉదయం పూట సముద్ర స్నానానికి వెడితే సముద్ర స్నానం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేలోపు ఆ ఇంటికి నిప్పంటుకుని ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కాలి చచ్చిపోయారు. తల్లిదండ్రులు పోయిన తర్వాత కాలిపోయిన ఇంటి దగ్గర ఉండలేక ఏడుపు మొహంతో పిచ్చెక్కినట్టు తిరుగుతూ ఈ అడవిలోకి వచ్చాడు. సాధుపురుషుడు, ఉత్తముడు, నిరంతరం తల్లిదండ్రుల సేవ చేసినవాడు, పరమ గురుభక్తుడు అతడు. అటువంటి గురుభక్తులు అరుదుగా ఉంటారట. గురువే తన దైవంగా భావించి గురువు అడిగితే ఏదైనా ఇచ్చేటటువంటి వాళ్ళు ఈ జన్మలోనే తరిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి మహాత్ముడు వాడు. అటువంటి వాడు ఏదో కారణాల వల్ల ఆ తల్లిదండ్రుల యొక్క మరణ బాధ తట్టుకోలేక శోకంతో అడవికి వచ్చాడు. అతన్ని చూడగానే స్నానము చేసి జపం చేస్తున్న సిద్ధుడికి ఆకర్షణ కలిగిందిట. ఒక్కొక్కడి ముఖం చూస్తే తెలిసిపోతుందండో, ఇతడెవడో సంస్కారం ఉన్నవాడు, మహాపండితుడు అనుకుని బాలక ఇలా రారా అన్నాడు. ఈ బాలుడి దగ్గరకు వచ్చి వినయంగా సాష్టాంగపడ్డాడు. ఈ సిద్ధుడు చూడగానే ఆయనలో ఉన్న తపశ్శక్తి వల్ల, ఔషధ మహిమ వల్ల, మంత్రశక్తి వల్ల ఇతని శోకం కొంత తగ్గిందిట. అమ్మా నాన్న ఇంట్లో కాలిపోయారనే బాధతో గిజగిజలాడిపోతున్న ఇతనికి ఆ బాధ కొంత ఉపశమనమైంది. అందుకే సాధుపురుషుల యొక్క దర్శనం తాపోపశమనం అంటాడు. మహాత్ములు దర్శనం చేస్తే, వాళ్ళ మాటలు వింటే, వాళ్ళ సాంగత్యంలో కాసేపు ఉంటే మన తాపం, మన దుఃఖం తగ్గుతుందండి. నేను ఎప్పుడూ చూశాను, ఎప్పుడైనా సరే మనకి దుఃఖం అనిపించిందంటే వెంటనే మన గురువుల దగ్గరికి వెళ్ళిపోవటమే, వాళ్ళ పాదాలు పట్టుకోవటమే. ఒకటి గుర్తుపెట్టుకోండి, గురువులు ఎప్పుడూ కూడా అస్సలు పొరపాటును కూడా శిష్యుల్ని రావద్దని అనరు. శిష్యుడు ఎటువంటి వాడైనా సరే, తల్లిదండ్రులు లాంటి వాళ్ళు గురువులంటే, జగత్పితరులు లాంటి వాళ్ళు గురువులంటే, సద్గురువు ఎప్పుడూ కూడా శిష్యుడు ఎటువంటి వాడైనా చేరదీస్తాడు తప్ప చీపో అని అండవు. అందువల్లే మన కష్టకాలంలో రక్షించేవాడు గురువే. ఏం వచ్చినా సరే ముందు గురువు పాదాలు ఆశ్రయించాలట. గురోరంజన్న విద్యతే అని వేదమే చెప్పింది. నీ కష్టమును తొలగించి నిన్ను అనుగ్రహించేవాడు ఈ ప్రపంచంలో గురువే. అందుకని గురువు కంటే నీకు గొప్ప దైవం మరొకటి లేడు. ఒకప్పుడు శివుడి దగ్గరకి నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి, ఈశ్వర, ఎప్పుడైనా నీకు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకో, శివుడికి ఎవరో ఒక వ్యక్తి మీద కోపం వచ్చింది, ఫలానా నారదుడు అనేవాడిని చంపేస్తా అని సోలం తీశాడనుకో, నీకు కోపం వచ్చి నన్ను చంపుతానని శపథం చేస్తే నన్ను ఎవరు రక్షిస్తారని అడిగాడు నారదుడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా శివుడు, నాకే కనుక నీ మీద కోపం వచ్చి నిన్ను చంపాలనుకుంటే నిన్ను రక్షించేవాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు, ఒక్కడున్నాడు, వాడే గురువు అన్నాడు ఆయన. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారి కాళ్ళు పట్టుకో, గురువు నిన్ను రక్షిస్తాడు. శివే రుష్టో గురుస్తరాత, శివుడే గనక కోపగిస్తే వెంటనే గురువుగారు రక్షిస్తాడు. ఎలా రక్షిస్తాడు గురువుగారు? గురువుకి ఆ శక్తిని మేము ఇచ్చాం త్రిమూర్తులం. మేము ఒకప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురం కలిసి భూలోకంలో గురువులకి శివుడి కోపం నుంచి కూడా రక్షించగలిగే శక్తి ఇస్తున్నాం. ఎవడైనా శిష్యుణ్ణి గురువుగారు చేరదీసి, ఓ ఈశ్వర వీడు నా శిష్యుడు, నువ్వు వీడిని చంపాలనుకుంటున్నావు, చంపద్దు అని నన్ను ప్రార్థిస్తే నేను వాడిని చంపాలని శపథం చేసేట శివుడు. విష్ణుమూర్తి కోపం వచ్చిందండి, ఈయన చంపేస్తానన్నాడు. శివుడికి కోపం వచ్చింది, ఈయన పొడి చేస్తానన్నాడు. బ్రహ్మకు కోపం వచ్చింది, ఈయన మీద కమండల జలం తల్లి బూడి చేస్తానన్నాడు. అప్పుడు ఈయన వచ్చి గురువుగారిని పట్టుకుంటే అప్పుడు నేనేమనాలన్నమాట, ఓ త్రిమూర్తులారా, మీరు గురువుకి అన్ని శక్తులు ఇచ్చారు, ఈయన శిష్యుడిని మీరు చంపుతామని శపథం చేశారు, దయతో వీడిని విడిచిపెట్టండి అంటే వెంటనే విడిచిపెట్టేస్తారు వాళ్ళు. ఆ మాట శివుడు చెప్పాడు శివపురాణంలో, దేవీ భాగవతంలో కూడా. అందుకనే శివే రుష్టో గురుహు త్రాత, శివుడే కోపగిస్తే గురువు మాత్రమే రక్షిస్తాడు. అదే గురువు గారి కోపం వస్తే శివోనచ శివుడు కూడా రక్షించాడు. గురువు గారు కనుక ఎవడైనా నేను నాశనం చేసేస్తానని శపథం పడితే ఆ గురువు గారి ఆవేదన, ఆ బాధ ఆ వ్యక్తిని సర్వనాశనం చేస్తుంది. ఇంకప్పుడు శివుడి కాళ్ళు పట్టుకున్న శివుడు ఏం చేయలేడు, శివుడు కాదు కదా ఈ ప్రపంచంలో మరొకడెవడూ రక్షించలేడు. అందుకే గురువులు తొందరపడి కోపగించరనమాట. ఎందుకంటే అనవసరంగా శిష్యులు కొడుకులు లాంటి వాళ్ళు, పిల్లలు లాంటి వాళ్ళు, వాడు పాడైపోవాలని కోరుకుంటే వాడేం గురువు అండి? లోకమంతా బాగుండాలి అని కోరుకుంటే గురువు అంటాం, కానీ లోకాహ సమస్త సుఖినోభవంతో అనేవాడు గురువు అంటే. అంతేగాని కొంతమందే బాగుండాలి, తక్కిన వాళ్ళు బాగుండకూడదని అన్నాడంటే వాడు గురువు ఎప్పుడూ కాడు. ఒక్క లోక కంటకుల్ని లోకం మొత్తం నాశనం చేసినప్పుడే గురువులు శిక్షిస్తారు. అగస్త్యుడు గురువు, కానీ ఇల్వలాసురుణ్ణి వాతాపిని ఎందుకు చంపాడు? వాతాపి ఇల్వలుడు మొత్తం అడవిలో ఉన్న ఋషుల్ని చంపేస్తున్నారు, ప్రాణుల్ని తినేస్తున్నారు, మనుషుల్ని చంపుతున్నారు, అప్పుడు వాళ్ళని చంపవలసి వచ్చింది. లేకపోతే ఒట్టిని ఎవరి దొరికి వెళ్ళరసమా? కాబట్టి పొర్రపోటను కూడా గురువులకు ఆగ్రహం రాదు. అందుకనే జ్ఞానులు ఎప్పుడు గురువుల్ని ఆశ్రయిస్తారు. అటువంటి గురువు తన తపశ్శక్తితో ఇతరుల యొక్క మేలు కోరుకునేవాడు గనక ఆ వ్యక్తిని చూడగానే ఆ సంస్కారం అర్థమవుతుంది. అందుకే గురువుగారు ప్రేమతో ఈ కొత్తగా వచ్చిన అర్వాచీనుడిని సేకరించారు. అర్వాచీనుడికి ఆ మహానుభావుడి యొక్క తపశ్శక్తి వల్ల, ఆయన దర్శనం వల్ల, ఆయనలో ఉన్నటువంటి ఒక అవ్యాజమైన కరుణ వల్ల శాంతి లభించింది. తల్లిదండ్రుల మరణం వల్ల వచ్చిన శోకం పోయింది. పోయి కాళ్ళు గట్టిగా పట్టుకుని, మహాత్మా నేను ఒక దురదృష్టజీవిని, కష్టపడి చదువుకున్నాను, వ్యాకరణం చదివాను, తర్కశాస్త్రం చదివాను, 64 కళలు నేర్చుకున్నాను, పెద్దలు నన్ను అర్వాచీనుడు అని పిలుస్తారు, అంటే కొత్తవాడని అర్థం. ప్రాచీనము అర్వాచీనము, ప్రాచీనము అంటే పాతది, అర్వాచీనం అంటే కొత్తది. నేనెప్పుడూ కొత్త కొత్తగా ఆ సౌందర్యంతో సద్బుద్ధితో ఉండాలనే కోరికతో ఆ పేరు పెట్టారు. మా అమ్మ నాన్న అగ్ని ప్రమాదంలో గృహంలో సజీవంగా కాలిపోయారు. ఆ దుఃఖంతో అడవుల్లో తిరుగుతున్న నాకు నీ దర్శనం అయ్యింది. సజ్జన సాంగత్యం వల్ల, నీ దర్శనం వల్ల, నీ పాదస్పర్శ వల్ల, నీ ఆశీర్వచనం వల్ల, నీ పలకరింపు వల్ల నాలో ఉన్న తాపం సర్వం తొలగిపోయింది. ఇక నా భారం నీది అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నాట. ఆయన ఆనందపడిపోయి వీడు సంస్కృతంలో మాట్లాడుతున్నాడు. ప్రతి పదంలో వ్యాకరణం ఉందిట. మనం మాట్లాడితే అవతలవాడికి మనం చదువుకున్నామలే తెలిసిపోతుందండి. ఒక్క ముక్క మాట్లాడితే చాలదా? ఇది వరకు వచ్చినటువంటి ఆ దుర్మార్గుడి భాష ఎలా ఉన్నది? భైరవుడి భాష, అర్వాచీనుడి భాష ఎలా ఉంది? భైరవుడు మాట్లాడితే బండభూతులు, గొంతు దరిద్రంగా ఉండేది. వాడు పెద్ద గొంతుకి అరుస్తాడనమాట. వాడు ఒక్కొక్కళ్ళు అరుస్తారండి బాబు, మహాన్యాసం చెబుతుంటే గొంతులు పగిలిపోయినట్టుంటుంది అనమాట. చుట్టుపక్కల ప్రదేశం పేలిపోతుంది. మనకేం తెలుసు వాడు అరిచాడు కదా పండితుడు అనుకుంటాం, అది అరవడం కదా, కుక్క మురుగు అది. స్వరప్రధానంగా హాయిగా ప్రశాంతంగా చదువుతారు బాగా చదువుకున్న పండితులు. చదువుతున్న పండితులకి కంఠం మృదుమధురంగా ఉంటుంది. లేనివాడు అరుపులతో బయటకు వస్తారన్నమాట. అందువల్ల భైరవుడి కంఠం వినగానే వాడు ఉట్టి చదువురాని చవటాన్ని అర్థమైపోయింది. కానీ వీడు 2 మాట్లాడగానే, ఈతడు వ్యాకరణ పండితుడు, ఈతనికి వేదములలో పాండిత్యం ఉందని అర్థమైపోయింది. హనుమంతుడు కిష్కింధాకాండలో రాముడి దగ్గరకు వచ్చాడు. రాముడితో కాసేపు మాట్లాడాడు. అప్పుడు రాముడు ఏమన్నాడో తెలుసా? లక్ష్మణుడికి తిరిగి, ఈ వచ్చిన వాడు 3 వేదాలలో పండితుడు అన్నట. నాన్ ఋగ్వేద వినీతస్య నాయజుర్వేదారిణ నా సామవేద విదూష శక్యమేవం విభాషితుం. ఇతడు ఋగ్వేదములో ఆరితేరిన పండితుడు, యజుర్వేదం కంఠస్థం చేశాడు, సామవేదంలో పండితుడు, లేకపోతే ఇంత బాగా మాట్లాడాడు. ఎందువల్ల? హనుమంతుడి మాటల్ని బట్టి ఆయనకు అర్థమైపోయింది. ఆ మాటల్ని బట్టి ఇతనికి 3 వేదములు వచ్చు. ఋగ్వేదం బాగా చదువుకున్నవాడు క్రమం తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి 1x1 చెబుతాడట. ఓటి చెప్పి మళ్ళీ మర్చిపోయి వెనక్కి వెళ్ళి అటు తిరిగి తడువుకు నానాయాత్ర పడతారు కదా, క్రమం ఉండదు. కానీ ఋగ్వేద పండితుడు చెప్పవలసినవి క్రమంలో చెబుతాడు, ఒకదాని తర్వాత ఒకటి చెబుతాడు. ఇందాక ఏం చెప్పానని మళ్ళీ వెనక్కి వెళ్ళి గుంజుకుని గుర్తుకురాక యాత్రపడి బాధపడ్డాం. ఇంకా యజుర్వేద పండితుడు ఏం చేస్తాడు? ఏం చెప్పినా సూటిగా స్పష్టంగా అర్థమయ్యేలా చెబుతాడు. నిజంగా యజుర్వేదాన్ని చదివి అర్థం తెలుసుకున్నవాడైతే వాడు చెబితే మనకి బాగా అర్థమవుతుంది, స్పష్టత ఉంటుంది, సూటిగా గుండెల్లోకి వెళ్ళిపోతుంది. ఎక్కడ అర్థం అనర్థంగా ఉండదనమాట. కొంతమంది పురాణం చెబుతుంటే వాడు ఏం కథ చెబుతున్నాడో అర్థమైదో చివరికి వచ్చేసరికి ఏం చెప్పాడు అంటే అంట బయటకాడి అంటే ఎందుకని స్పష్టత లేదు అక్కడ. కానీ యజుర్వేద పండితుడు చెబితే సూటిగా స్పష్టముగా అవతల వాళ్ళకి సులభంగా అర్థమవుతుంది. ఊరికే నేను సురుచిర సుందరోజ్జలం చదువుపోయానుకోండి మీకేమర్థమవుతుంది, వ్యావహారిక భాషలో మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఇంకా సామవేద పండితుడు, సామవేదం చదువుకున్నవాడి కంఠం ఎంత బాగుంటుంది, సంగీత ధ్వని అనమాట. నిజంగా సామవేదం చదువుకున్నటువంటి పండితులు ఆ స్వరం చదువుతూ ఉంటే ఎంత బాగుంటుంది, వేదం చదువుతుంటే పద్యాలు చదువుతారు కొందరు, శ్లోకాలు చదువుతారు, హాయిగా ఉంటుంది. సామవేదంలో వాళ్ళకి ప్రవేశం ఉంది కనుక ఆ సామవేదం రాకపోతే ఏమవుతుందనమాట, వాడు ఏం చేస్తాడు ఏం చదివినా సరే సురుచర సుందరోజ్జల సుశోభిత వాక్సుధలను వెలాచుతుంది. ఇది పద్యం, ఇది పద్యం ఏంటండి, ఎందుకు పరికిరాని గద్యం ఇది. అలా పద్యం పద్యం కింద చదవలేడు వాడు. సామవేద పండితుడైతే నిజంగా దానిలో ఆరితేరితే వాడు చదువుతుంటే మృదువుగా మధురంగా శ్లోకం శ్లోకంలా పాట పాటలా ఉండాలి, అద్భుతంగా చదువుతారు. హనుమంతుడు మాట్లాడుతుంటే సంగీతం పాడినట్టుండేదట, ఆయన పాట పాడితే రాళ్ళు గరిగేవి. అందుకే రాముడు ఈతడు ఋగ్వేద పండితుడు, ఈతడు యజుర్వేదం కంఠస్థం చేశాడు, సామవేద పండితుడు లేకపోతే ఇంత బాగా మాట్లాడడం అన్నాడు. అక్కడితో ఆగల. నూనం వ్యాకరణం కృత్సనం అనేన బహుధా శృతం బహు వ్యాకరతానేన నకించిదపశబ్దితుం. ఈతడు వ్యాకరణమును సంపూర్ణంగా చదివాడు, పూర్తిగా వ్యాకరణం చదివాడు. హనుమంతుడికి నవవ్యాకృతి పండిత ఆయన మహాని పేరు, 9 వ్యాకరణములు వచ్చిన పండితుడు ఆయన. అందుకే ఈయన ఎంతసేపు మాట్లాడుతుంటే ఒక్క శబ్దంలో అపశబ్దం ఉందా, మూఢనమ్మకం అనే పదాలు వాడ్డాయన. మూఢ సంస్కృతం, నమ్మకం తెలుగు, ఈ రెండు కలిపి సమాసం ఏంటండి, మూఢ విశ్వాసం అనాలి, అంధవిశ్వాసం అనాలి. ఇలాగా తప్పుడు పదాలు రాస్తున్నారంటే వాడికి చదువు రాదని అర్థం. ఈ పిచ్చి పిచ్చి పదాలు ఎప్పుడు వస్తాయి భాష మీద పట్టులేక. కాబట్టి హనుమంతుడు అలాంటి వైరి సమాసములు వ్యాకరణ విరుద్ధ పదాలు వాడటం, స్పష్టంగా వ్యాకరణయుక్తమైన పదాలే పలుకుతాడు. అందుకే ఈతడు వ్యాకరణము సంపూర్ణముగా చదివాడు, ఎంతసేపు మాట్లాడినా ఎక్కడ అపశబ్దం లేదన్నాడు ఆయన. అందువల్ల మాట్లాడడాన్ని బట్టి రాముడికి హనుమంతుడి గొప్పతనం తెలిసింది. ఇప్పుడు ఈ వచ్చిన అర్వాచీనుడి యొక్క వాక్కుని బట్టి సిద్ధుడికి అర్థమయ్యింది, ఈతడు వ్యాకరణ పండితుడు, జ్ఞాని, సంస్కారం ఉన్నవాడు, సంధ్యావందనం చేస్తున్నాడు, అందుకే ఈయన మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుందనుకున్నట్ట. అమ్మయ్య నా అదృష్టంలో ఇంతకాలానికి మంచి శిష్యుడు దొరికావు, ఎంతో పూర్వం ఒకడు వచ్చాడు కబుర్లు చెప్పడం తప్ప సుంఠ తప్ప ఒక్కనాడు వాడికి వ్యాకరణం రావట్లా, ఏడాది నుంచి వ్యాకరణంలో మొదటి 10 సూత్రాలు చెప్పినా రావట్లే వాడికి, 10 సూత్రాలు పక్కనట్టు అసలు అయ్యుండు లాంటి 14 ఆ సూత్రములే రావటం లేదు వాడికి. ఇక మిగతా సూత్రాలు ఏమొస్తాయి, ఇకోయాణచి లాంటివి. దౌర్భాగ్యుడు వాడు, వాడు కేవలం మంత్రతంత్రాల కోసం నా దగ్గర చేరాడు, కానీ నువ్వో పరమభక్తుడివి అని పైకి అనకపోయిన లోపలనుకుని, నాయన ఇప్పుడు నీవేమని చేయాలనుకుంటున్నావు, నీ గతి ఏమిటన్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు, చదువుకున్నాను, నాకేమి దిక్కు లేదు, మీరు గురువులు, పెద్దలు, పండితులు, సిద్ధులు, మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలా నడుచుకుంటారు, నాకంటూ బుద్ధిలో ఏమీ లేదు, సిద్ధులైన మీరు ఎలా చెబితే అలా ప్రవర్తిల్లుతానన్నట. మంచివాడి, ఇంకొక ఆశ్రమం నీకు ఇస్తాను, అందులో మకాం పెట్టు, నీకు కొన్ని అపూర్వ విద్యలు ఇవ్వాలి, కొంతకాలం పాటు గురుసేవ చేసుకుంటే ఇక్కడ ఉండు, నీ అదృష్టం బాగుంటే ఆ పరమేశ్వర సంకల్పం ఉంటే నీకు కొన్ని విద్యలు ఇస్తానన్నట. దాంతో వీడు కూడా అక్కడ మకాం పెట్టాడు. ఇప్పుడు గురువుగారికి 2 శిష్యులు, ఒకడు పాత శిష్యుడు భైరవుడు, మరొకడు కొత్త శిష్యుడు అర్వాచీనుడు. ఈ 2 శిష్యుల్లో అర్వాచీనుడు పరమ పండితుడు కాబట్టి ఆయన ఈతనికి కొత్త వ్యాకరణాలు చెప్పాల్సి వచ్చేది, వీడికి పాత సూత్రాలు ఎన్ని చెప్పినా అవి ఉన్నారు లుక్కే అవి రావు. దాంతో గురువుగారు చూసేవట్రా వాడు ఎంత తెలివైనవాడు, కొత్త కొత్త శాస్త్రాలు ఎన్ని చెప్పినా చకచకచక చెప్పేస్తున్నాడు, నిన్నగాక మొన్న వచ్చాడు, నువ్వు 7 నుంచి ఉన్నావు, నీ మొహం అనేవాట. గురువులు అప్పుడప్పుడు అలా అంటారు ఈ కొత్త వాడిని చూసి నేర్చుకుంటాడని, కానీ వాడికి ఊళ్ళు మండేదండోయ్. ఈ శిష్యులకి ఇదో సమస్య, నేను ఎవడైనా పోయానంటే వాడు అవతలకి మండిపోతుంది, పొరపాటు నేను కాఫీ తెచ్చాడు బాగుందన్నానంటే అంటే ఎంతకాలం మేము వచ్చిన కాఫీ బాగాలేదా అని వాళ్ళకి మండిపోతుంది. నేనేదో కర్మగాలి ఆయన్ని ప్రశంసించాను, అంత మాత్రమే తక్కిన వాడు దుర్మార్గులనే. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క రకంగా గౌరవిస్తాం, వచ్చిన వాళ్ళలో ఎవడి గౌరవం వాడిని గుర్తుపెట్టుకోండి. ఈ భూమండలంలో ఎవడికి ఎంత భగవంతుడిచ్చాడో అంతే, ఎంతమంది ఉపన్యాసకులు వచ్చినా ఎవరు ఉపన్యాసం వారిదే, ఎవరి శిష్యులు వాడుకుంటారు. వాడెవడో వచ్చినప్పుడు 100,000 వస్తే, వీడు వచ్చినప్పుడు కనీసం 1,000 అయినా వస్తారు. అందువల్ల రామ భక్తులు రాముడికి ఉంటారు, శివభక్తులు శివుడికి ఉంటారు, ఆంజనేయుడు భక్తులు ఆంజనేయుడికి ఉంటారు, అమ్మవారి భక్తులు అమ్మవారికి ఉంటారు, బాబా భక్తులు బాబాకు ఉంటారు, ఎవరి భక్తులు వాళ్ళకు ఉంటారు. అందువల్ల మనం వాడెవడో పోటీ అని ఎప్పుడు అనుకోకూడదు, అది అజ్ఞానం. కానీ ఒకటి పొగిడితే రెండో వాడికి మండుతుంది. ఇది కూడా శిష్యులు పొరపాటును కూడా మనస్సులోకి రానివ్వకూడదు. ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, నాకు అస్సలు కోపం ఉండదండి, నేను చేతులు కట్టుకుని మీ సేవే చెయ్యాలండి అని చేతులు కట్టుకున్నంత మాత్రమే ఆయన బుద్ధిమంతుడు అనుకోకర్లా. చేతులు కట్టుకోలేదు కదా అని ఈయన బుద్ధిమంతుడు కానివ్వబాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రవర్తన ఉంటుంది. అందుకని గురువులు ఖచ్చితంగా కావాలని అవతల వాడిని సంస్కరించడానికి ఒక్కొక్కప్పుడు దెప్పుతారు. ఆ దెప్పినప్పుడు తట్టుకోవాలట. పొగిడితే గురువు వెళ్ళవుతాడు, గురువు పొగిడి మిమ్మల్ని బాగు చేయడు కదా, స్కూల్లో పిల్లలు పాఠం తప్పు చెప్పారండి, అప్పుడు గురువుగారు ఒప్పు చెప్పామంటాడా? రెండేళ్ళు నాలుగు అనమంటే రెండేళ్ళు ఆరు అంది అమ్మాయి. అబ్బా ఈ అమ్మాయి ఎంత బాగా చెప్పిందో, ఈవిడికి 100 మార్కులు అంటాడా? కొట్టో తిట్టో కాస్త నచ్చ చెప్పో, మొత్తం మీద 2 4 అనిపిస్తారు. ఆ విషయం భైరవుడికి తెలియదు. వాడికి మాత్రం ఈ కొత్త శిష్యుడు వచ్చాక కొత్త కొత్తలాడిపోయేదట. నిన్నగాక మొన్న వచ్చిన వాడు నీ దగ్గర చేరి నీకు శిష్యుడయ్యాడా, ఏళ్ల తరబడి నీకు సేవ చేస్తూ ఉంటే నాకేమో విద్య నేర్పవా, నేను సొంటని వాడు పండితుడా, నేను పెంటని వాడు మాత్రం మంట అనుకుని కొంచెం మండేవాడు. ఈ మంటలు తంటాలు ఏమయ్యాయో తెలుసుకోవాలి కదా. మనం రేపు మళ్ళీ ఆఖరి రోజు 6 గంటలకు కలుసుకుంటాం.